ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చేను కబుర్ల కార్యక్రమంలో పసుపు పంట యొక్క సాగు మరియు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ నాటకంలోని పాత్రలు వ్యవసాయ అధికారిగా రోహిత్, లక్ష్మయ్యగా ఆయుష్మాన్, సీత పాత్రలో నికిత.
ఏంటన్నా ఎక్కడికో వెళ్తున్నావు అంత దిగులుగా?
ఏమీ లేదు చెల్లే, ఈసారి పంట బాగానే వచ్చింది కానీ దాని మార్కెట్ ధర తలుచుకుంటేనే భయం వేస్తుంది. ధరలు అన్ని బాగా పడిపోయాయి, అందుకే వేరే దారి ఏమైనా ఉందో అని తెలుసుకుందామని వెళ్తున్నా చెల్లే.
అవునా అన్నా, నేను కూడా విన్నా పసుపు ధర బాగా పడిపోయిందంట కదా మార్కెట్ లో.
హా అవును చెల్లే, మరి నీకు ఏమైనా పరిష్కారం తెలుసా మనం అమ్మే పంటకు గిట్టుబాటు ధర పొందటానికి?
మొన్ననే అన్నా నేను వెళ్లిన రైతు సదస్సులో అక్కడ సార్లు మన పంటకు మన దగ్గరలో మార్కెట్లో గిట్టుబాటు ధర లేకుంటే విదేశాలకు అమ్ముకొని మంచి ధర పొందే సలహాలు చెప్పారన్నా.
మరి నువ్వు నన్ను కూడా తీసుకుని వెళ్ళవచ్చు కదా.
ఇప్పుడు ఏమైందన్నా, మనం వెళ్లి వ్యవసాయ అధికారిని అడుగుదాం పదా.
మరి సారు మనకి చెప్తాడా?
ఎందుకు చెప్పాడన్నా, మనకు పంట గురించి ఏ వివరాలు కావాలన్నా వ్యవసాయ అధికారులు చెప్తారు.
అవునా, అలాగైతే ఇప్పుడే వెళ్దాం పదా చెల్లే.
నమస్తే సారు.
ఆ నమస్తే అమ్మా, ఇలా వచ్చారేంటి? ఏమైనా పంట గురించి వివరాలు కావాలా?
ఆ అవును సారు, ఇతను మా అన్నయ్య లక్ష్మయ్య. ఈసారి తను వేసిన పసుపు పంటకు గిట్టుబాటు ధర లేదని బాధపడుతున్నాడు. మొన్న రైతు సదస్సులో చెప్పారు కదా మన పంటకు మంచి ధర లేకుంటే విదేశాలకు అమ్మి గిట్టుబాటు ధర ఎలా పొందాలో అని, దాని గురించి జర చెప్పండి కదా.
చూడు లక్ష్మయ్య, పసుపుకు రంగు, రుచి, వాసన అలాగే జీర్ణశక్తిని కలిగించే స్వభావాన్ని కలిగి ఉండడం వలన పసుపుని బాగా వాడుతున్నారు. మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, అస్సాం అనేక రాష్ట్రాలలో పండిస్తున్నారు. ప్రపంచంలో 80% ఉత్పత్తి మన భారతదేశంలోనే జరుగుతుంది, అందుకే దీనిని ఎగుమతి చేసుకోవచ్చు.
సార్ ఎగుమతి అంటే ఏంది?
మనం మన దేశంలో పండించిన వస్తువులను వేరే దేశాలకు అమ్ముకోవడాన్ని ఎగుమతి అంటారు.
సార్ మరి దీన్ని ఎవరు కొంటారు మన దగ్గర నుండి?
మన దగ్గర నుండి ఎగుమతి చేసిన పసుపును ఉత్తర అమెరికా, ఇరాన్, శ్రీలంక, జపాన్ వంటి దేశాలు దిగుమతి చేసుకుంటాయి.
సారు మరి నేను కూడా వేరే దేశాలకు నా పంటను అమ్మవచ్చా?
ఆ లక్ష్మయ్య అమ్మొచ్చు, కానీ మన దగ్గర నుండి దిగుమతి చేసుకునే దేశాలు కొన్ని నాణ్యత ప్రమాణాలు పాటిస్తాయి, వాటిని మనం పాటిస్తే మన పంటను ఎగుమతి చేసుకోవచ్చు.
సార్ జర ప్రమాణాలు అని ఏమో అన్నారు, అంటే ఏంటి?
ఏంలే లక్ష్మయ్య, నాణ్యత ప్రమాణాలు అంటే దిగుమతి చేసుకునే దేశాలు అవి దిగుమతి చేసుకునే వస్తువులలో ఎక్కువ మోతాదులో పురుగు మందులు వాడినా లేకుంటే ఎలాంటి హానికరమైన రసాయనాలు అవశేషాలు లేని వాటిని మాత్రమే దిగుమతి చేసుకుంటాయి.
అవునా సార్? మరి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి జర.
ఏం లేదు లక్ష్మయ్య, మనం అమ్మే పంటను వాళ్ళు తిరస్కరించకూడదంటే కొన్ని రసాయనాలు పురుగు మందులు మోతాదుకు మించి వాడకూడదు.
అయ్యో సార్, పురుగు మందులు తక్కువగా వాడితే మరి పురుగుల వల్ల కలిగే నష్టాలను ఎలా తగ్గించుకోవచ్చు?
అలా కాదు లక్ష్మయ్య, పురుగు మందులు ఎక్కువగా వాడితేనే పురుగులు చస్తాయని అనుకోవడం ఒక అపోహ మాత్రమే. పురుగు మందులు పరిమితికి మించి వాడకున్నా మన పంటకి పురుగుల వల్ల కలిగే నష్టాలు తగ్గించుకోవచ్చు.
అవునా సార్? మరి ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలో జర చెప్పండి కదా.
నాణ్యతను నష్టపరిచే అంశాలు చాలా ఉంటాయి, అవి రాకుండా పంట వేయక ముందు, వేసిన తర్వాత, కోతకు వచ్చిన తర్వాత, ఉడకబెట్టేటప్పుడు, ఆరబెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి నాణ్యత పొందవచ్చు.
జాగ్రత్తల పంటకు ముందు కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటాయా సారు? పొలం దున్ని కొమ్ములు తెచ్చి నాటుతాం అంతేకదా, ఇంకేం జాగ్రత్తలుంటాయి సారు?
ఇక్కడే రైతులు పొరపాటు చేస్తారు లక్ష్మయ్య. మనం వాడే ముడి సరుకులోనే ఉంది అసలు కథ. దీనికోసం మనం మంచి విత్తన శుద్ధి చేయాలి. మనం వాడే విత్తనంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
సారు, ఈ విత్తన శుద్ధి చేస్తే ఏంటి లాభం?
విత్తన శుద్ధి చేస్తే విత్తనం ద్వారా వ్యాపించే దుంపకుళ్ళు, ఆకుమచ్చలకు కారణమైన శిలీంధ్రాలు చనిపోతాయి. అలాగే పురుగులు కూడా రాకుండా కాపాడుకోవచ్చు.
సార్, మరి ఆ విత్తన శుద్ధి ఎలా చెయ్యాలి చెప్తారా?
ఏమి లేదు లక్ష్మయ్య, విత్తన శుద్ధి చేయడానికి 1 లీటర్ నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపిన నీటిలో విత్తనం 40 నిమిషాలు ముంచి బయట తీసి నీడలో ఆరబెట్టుకోవాలి.
అవునా సార్? మరి విత్తన శుద్ధి చేసిన పంటకి పురుగులు రావా?
అలా కాదు లక్ష్మయ్య, విత్తన శుద్ధిని చేసిన తర్వాత కూడా వస్తాయి. అయితే తొలి 20 రోజులలో ఇలాంటి పురుగులు తెగులు రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత కూడా వస్తాయి. అప్పుడు సరైన మోతాదులో పురుగు మందులు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది.
సారు, నా పొలంలో ఈ దుంప తొలుచు ఈగ బాధ బాగా ఎక్కువగా ఉంది. మరి దానికి కారణాలు ఏమంటారు?
చూడు లక్ష్మయ్య, ఈ ఈగలు రావడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవి. మొదటిది చీడపీడలు, తెగులు ఆశించిన తోట నుంచి విత్తనం ఎన్నుకోవడం మరియు విత్తన శుద్ధి చేయకపోవడం. రెండవది పసుపు తర్వాత పసుపు పంట సాగు చేయడం.
సార్, మరి ఈగలను ముందు దశలో ఎలా కనిపెట్టాలి?
దుంప తొలుచు ఈగ ఆశించిన మొక్కసుడి ఆకు, దాని దగ్గరలో ఉన్న లేత ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. మువ్వెలాగితే సులభంగా ఊడి వస్తుంది. పుచ్చు ఆశించిన దుంపలను వండితే తుర్ర మాదిరి కనిపిస్తుంది.
సార్, మరి వీటిని ఎలా నివారించుకోవాలి?
విత్తన శుద్ధి చేసేటప్పుడు దుంపలను విత్తే ముందు 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమెథోయేట్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 3 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి ద్రావణంలో దుంపల్ని నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
సార్, మరి లక్షణాలు కనిపించిన తర్వాత ఏం చేయాలి?
పైరుపై దుంప పుచ్చు లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరానికి 100 కిలోల వేపపిండిని మొక్కల మధ్యలో వేయాలి. ఇది దుంప పుచ్చు కలిగించే ఈగను దగ్గరకు రానియదు. సత్తువుగా కూడా పనిచేస్తుంది. వేపపిండి లేకపోతే ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను అంతే పరిమాణంలో కలిగిన ఇసుకతో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి.
సార్, అదే విధంగా దుంప, వేరుకుళ్ళు, తెగులు ఉద్రుతో ఎక్కువగా ఉంది.
అవును, దీనిని కొమ్ముకుళ్ళు అడుగు రోగం అని కూడా అంటారు. లక్ష్మయ్య, ఈ తెగులు సోకితే నష్టం అధికంగా ఉంటుంది. దిగుబడి 50-60% తగ్గుతుంది. జూలైలో మొదలై అక్టోబర్ నవంబర్ లో తీవ్రతరం అవుతుంది.
మరి సార్, దీనికి కారణాలు ఏం కావచ్చు? మరి
తెగులు ఆశించిన పొలం నుండి విత్తనం వాడటం, విత్తన శుద్ధి చేయకపోవడం, విత్తన పసుపును లోతుగా నాటటం, మురుగునీరు పోవు సౌకర్యం లేని పొలంలో సాగు చేయడం, ఎడతరుపు లేని వర్షాలు కురిసి మొక్కలు చుట్టూ నీరు నిలబడి ఉండటం, పొటాష్ మరియు వేపపిండి ఎరువులను సక్రమంగా వాడకపోవడం.
సార్, మరి తెగులు లక్షణాలు ఏమిటి?
పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎదుగుదల లేక ఆకులు పసుపు రంగుకు మారి వాడిపోయినట్లు ఉంటాయి. మొక్కలలో తొలత ముదురు ఆకులు పైనుండి 3వ ఆకు వాడిపోయి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. తర్వాత మొక్క పైభాగాన ఉన్న లేత ఆకులకు వ్యాధి వ్యాపిస్తుంది. పొలంలో తెగులు సుడులు సుడులుగా కనిపిస్తుంది. మొక్క కాండంపై నీటితో తడిసిన మాదిరి మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు తర్వాత గోధుమ రంగుకు మారుతాయి. వేర్లు నల్లబడి కుళ్ళిపోతాయి. తెగులు సోకిన మొక్కకు వేర్లు కొమ్ములు మళ్లీ పుట్టవు. దుంపలు కొమ్ములు కుళ్ళి మెత్తబడిపోతాయి. వాటి నుండి చెడువాసన వస్తుంది. లోపల పసుపు రంగుకు బదులు మట్టి రంగు ఉంటుంది. ఈ తెగులు తల్లి దుంపల నుండి పిల్ల దుంపలకు వ్యాపిస్తుంది. పసుపు దిగుబడి నాణ్యత తగ్గుతుంది. తెగులు సోకిన మొక్కలను పీకితే కొమ్ములతో పాటు తేలికగా వస్తుంది.
సార్, మరి తెగులు నివారణకు ఏం చేయాలి?
ముందుగా తెగులు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. సుగుణ, సుదర్శన, ప్రతిభ. విత్తన శుద్ధి చేసుకోవాలి. ఏటా ఒకే పొలంలో వరుసగా పసుపు వేయరాదు. జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ వరి లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి. పసుపు విత్తిన తర్వాత నేలపై పచ్చి ఆకులతో లేదా ఎండు ఆకులతో మల్చింగ్ చేస్తే తెగులు ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చు. వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిల్వకుండా చూసుకోవాలి. పైరుపై తెగులు లక్షణాలు గమనించిన వెంటనే 1 లీటర్ నీటికి 1 గ్రాము మెటలాక్సిల్ తో మ్యాంగోజబ్ లేదా 2 గ్రాముల కెప్టాన్ లేదా 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ ను కలిపి తెగులు సోకిన మొక్కలు మరియు వాటి చుట్టూ ఉన్న మొక్కల మొదళ్ళు తడిచేలా పోయాలి. తెగుల ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరానికి 10 కిలోల 4-8-10G గుళికలు, 1 కిలో సైమాక్స్ లోనిల్ తో మ్యాంకోజెప్ పొడి మరియు తగినంత యూరియా 10-20 కిలోలు కలుపుకొని పొలమంతటా చల్లుకోవాలి.
సార్, మరి పంటను ఎప్పుడు కోత కొయ్యడం ప్రారంభించాలి?
లక్ష్మయ్య, మనం సాగు చేసే రకాన్ని బట్టి పసుపు పంట కాలం 7-9 నెలలు ఉంటుంది. మరియు పంట పక్వానికి వచ్చినప్పుడే కోత కోయటం ప్రారంభించాలి.
సార్, మరి ఒకవేళ ముందే పంట కోత చేస్తే ఏమవుతుంది?
పంటను పక్వదశకు రాకముందే కోత చేపడితే దిగుబడి తగ్గడంతో పాటు కుర్కుమిన్ శాతం కూడా తక్కువగా ఉండడం వల్ల నాణ్యత లోపిస్తుంది.
కానీ సారు, మేము పంటను త్వరగా కోసి వేరే పంటను వేయాలనుకుంటే ఎలా?
కొంతమంది రైతులు పసుపు తర్వాత సజ్జ, నువ్వు, టమాటా సాగు చేయాలనే ఉద్దేశంతో పంటకాలం పూర్తి కాకముందే తవ్వకాలు ప్రారంభిస్తారు. ఈ పద్ధతి సరైనది కాదు. పంటకాలం పూర్తి అయినప్పుడు మొక్కల ఆకులు పాలిపోతాయి, తర్వాత ఎండిపోయి నేలపై పడిపోతాయి. ఈ దశలో మాత్రమే దుంపలను, కొమ్ములను తవ్వి తీయాలి.
సారు, మరి పసుపు కోసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
పసుపు తొవ్వే 2 రోజుల ముందు మొక్కల ఆకుల కాండాలను భూమట్టానికి కోసేయాలి. తర్వాత తేలికపాటి నీటి తడిని ఇచ్చి 2 రోజుల తర్వాత పసుపు తవ్వటం ప్రారంభించాలి. భూమిలో మిలిగిపోయిన దుంపలను నాగలితో దున్ని వేరువేయాలి. తరువాత పసుపు దుంపలను అంటి ఉన్న మట్టిని తొలగించి శుభ్రపరచాలి. మరియు పంట కోత సమయంలో కొమ్ములకు ఏ విధమైన దెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలి. శుభ్రపరిచిన తల్లి పిల్ల దుంపలను వేరు చేయాలి.
సారు, మరి తర్వాత ఏం చేయాలి?
పంట శుభ్రపరిచిన తర్వాత మనం ఉడకబెట్టడానికి తీసుకెళ్లాలి.
సార్, గంటన్నర సేపు ఉడకబెడితే సరిపోతదా, లేకుంటే ఇంకేమన్నా ఎక్కువ సేపు ఉడకబెట్టాలా?
గంటన్నర కాదు లక్ష్మయ్య, సుమారు 60 నిమిషాలు పడుతుంది. దీనికోసం తల్లి దుంపలను, పిల్ల దుంపలను వేరు చేసి ఒక జల్లెడ తీసుకుని అందులో పెట్టి ఈ జల్లెడను కళాయిలో పెట్టాలి. ఈ కళాయిలో పూర్తిగా నీటిలో నింపి ఉడకబెట్టాలి. ఒకవేళ నీటిలో ఎక్కువ సేపు ఉడకబెడితే రంగు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
సార్, మరి ఒకవేళ తక్కువ సేపు ఉడకబెడితే?
తక్కువసేపు ఉడకబెడితే కొమ్ములు బిగుసుగా తయారై మనం పాలిష్ చేసేటప్పుడు, ఆరబెట్టేటప్పుడు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.
సార్, ఎక్కువసేపు ఉడకబెడితే రంగు పోద్దన్నారు, తక్కువసేపు ఉడకబెడితే బిగుసుగా అవుతుందన్నారు, మరి సరిగ్గా ఉడికాయని మనకి ఎలా తెలుస్తుంది సారు?
చూడు లక్ష్మయ్య, దీనికోసం ఏం చేయాలంటే నీరు మరిగేటప్పుడు నురగ మరియు సువాసన వస్తుంది, అప్పుడు దుంపలు ఉడికాయని మనం తెలుసుకోవచ్చు.
సారు, మరి తర్వాత ఏం చేయాలి?
మనం ఉడికిన దుంపలను తీసుకెళ్లి ఆరబెట్టాలి. ఈ దుంపలను సిమెంటు, గరుక స్థలంపై గాని, పరిశుభ్రమైన స్థలంలో గాని ఆరబెట్టుకోవచ్చు.
అవునా సార్? మరి నాకు సిమెంటు, గరుక స్థలం లేకపోతే నేనెక్కడ ఆరబెట్టుకోవాలి?
లక్ష్మయ్య, మనం పరిశుభ్రమైన స్థలంలో ఎక్కడైనా ఆరబెట్టవచ్చు. అయితే వేరే చెత్త కలవకుండా చూసుకోవాలి. రాత్రిపూట వర్షం పడితే తడవకుండా చూసుకోవాలి.
సారు, మరి ఎన్ని రోజులు ఆరబెట్టుకోవాలి?
లక్ష్మయ్య, 10 నుండి 15 రోజుల వరకు ఆరబెట్టుకోవాలి. కొమ్ములు ఆరిన తర్వాత గట్టిగా మారి మంచి రంగును కలిగి ఉంటాయి. ఆరిన తర్వాత వీటిని మార్కెట్ కి కానీ లేదంటే పాలిషింగ్ కి కానీ తీసుకెళ్లవచ్చు.
సార్, పాలిషింగ్ అంటే ఏమిటి?
పాలిషింగ్ అంటే ఏమి లేదు లక్ష్మయ్య. పసుపు రంగును మెరుగుపరచడానికి చేతుల ద్వారా కూడా చేసుకోవచ్చు. కానీ చేతుల ద్వారా చేసేటప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.
అవునా సార్?
పాలిషింగ్ చేస్తే మంచి రంగు వస్తుంది. మంచి రంగు రావడం వల్ల మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. మరియు ఈ పాలిషింగ్ చేసిన కొమ్ములను కొత్త బ్యాగులలో మాత్రమే ప్యాక్ చేయాలి.
సార్, మరి ధర లేనప్పుడు ఏం చేయాలి? నిల్వ చేసుకోవచ్చా?
సీత, నిల్వ చేసుకోవచ్చు. కానీ నీటిలో తడవని చెక్క పెట్టెలు తీసుకుని అందులో ఇలా ప్యాకింగ్ చేసి సంచులను పెట్టుకోవాలి.
ఇలా చేస్తే ఎక్కువ రోజులు ఉంటాయా సార్? మరి
కానీ అప్పుడప్పుడు వాటిని తీసి ఎండకు పెట్టుకోవాలి. ఇలా చేస్తే మంచి నాణ్యత కలిగిన పసుపు పొందవచ్చు.
సార్, ఆ నాణ్యత ప్రమాణాలు ఒకసారి చెప్పండి.
లక్ష్మయ్య, తప్పకుండా. పసుపు నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఏమిటంటే, మొత్తం కీటక అవశేషాలు సంఖ్య 3, క్షీరదాల విసర్జన పదార్థాలు పౌనుకు 5 మిల్లీగ్రాములు, ఇతర విసర్జక పదార్థాలు పౌనుకు 5 మిల్లీగ్రాములు, శిలీంధ్రాల బరువు శాతం 3, కీటకాల బరువు శాతం 2.5, ఇతర వ్యర్థ పదార్థాల బరువు శాతం 0.5.
అలాగే సార్, మీ సలహాలను పాటించి పసుపును ఎగుమతి చేస్తాము, అలాగే ఊళ్ళో వాళ్లకు కూడా చెప్తాము.
సరే లక్ష్మయ్య, మంచిది.
సరే సార్, ధన్యవాదాలు సార్.
సరే.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
ఈ వారం మన చేను కబుర్లలో కరోనా వైరస్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. అటు తెలంగాణలోనూ, ఢిల్లీలోనూ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
ఈ పరిస్థితుల్లో అసలు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వ్యాధి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. కరోనా వైరస్ లక్షణాలు. కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు. కానీ కరోనా కుటుంబానికి చెందిన సార్స్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, మర్స్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వంటి కొన్ని వైరస్లు చాలా ప్రమాదకరం. వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్ కు నావెల్ కరోనా వైరస్ లేదా కోవి అని పేరు పెట్టారు. ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకు మనుషుల్లో గుర్తించలేదు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల వల్ల ఇది జ్వరంతో ప్రారంభమవుతుందని తెలుస్తుంది. తర్వాత పొడి దగ్గు తీవ్రంగా ఉంటుంది. వారం వరకు అదే పరిస్థితి కొనసాగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి. కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యూమోనియా లేదా సార్స్ గా మారుతుంది. కిడ్నీలు ఫెయిల్ అయి రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటీస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోవడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలు లేవు. సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకినప్పటి నుంచి వ్యాధి బయటపడడానికి సుమారు 14 రోజుల సమయం పడుతుందని WHO చెప్తుండగా, కొందరు పరిశోధకులు మాత్రం 24 రోజుల వరకు సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరచుకోవాలి. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి కనీసం 1 మీటర్ నుంచి 3 మీటర్ల దూరంలో ఉండాలి. ఆ 2 లక్షణాలతో బాధపడుతున్న వారు తుమ్మినా లేదా దగ్గినా టిష్యూ లేదా బట్ట అడ్డు పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి. ప్రయాణాల్లో, షాపింగ్ సమయాల్లో, ఆఫీసుల్లో అవసరమైన ప్రతి వస్తువును చేతితో తాకుతూనే ఉంటాం. ఆ సమయంలో వైరస్ సోకే అవకాశం ఉంది. అవే చేతులతో కళ్ళను నలిపినా, ముక్కును, నోటిని తాకినా ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. కనుక అదే పనిగా చేతులతో కళ్ళను, నోటిని, ముక్కును తాకవద్దు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి పెంపుడు జంతువులు లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలి. పచ్చిగా ఉన్నవి లేదా సగముడికిన మాంసం, గుడ్లు తినకూడదు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం దగ్గర్లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. కాబట్టి ప్రయాణాల్లో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. ఈ సమయంలో మీకు వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మిమ్మల్ని వైరస్ల నుంచి దూరంగా ఉంచుతుంది. అంటే తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ఉతికిన వస్త్రాలను ధరిస్తూ మిమ్మల్ని మీరు వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా వైరస్ ఇతర వైరస్ల మాదిరిగానే చాలా వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. మీరు బహిరంగ ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారైతే అదనపు జాగ్రత్త అవసరం. మన దైనందిన జీవితంలో వాడే ఏ వస్తువులను ఉపయోగించినా తరచుగా చేతులు కడుక్కోవడం మర్చిపోకండి. ప్రయాణాల్లో ముఖ్యంగా మీ వెంట శానిటైజర్ ను తీసుకువెళ్లడం ఎంతో మంచిది. ఏదైనా తినాలనుకున్నప్పుడు మాత్రం చేతులను కడుక్కున్నాక మాత్రమే తినడం అలవాటు చేసుకోండి. అనారోగ్యంగా ఉన్నప్పుడు అసలు బయటకు వెళ్లవద్దు. మీకు కాస్త అలసటగా ఉన్నట్లు, అనారోగ్య సూచనలు ఉన్నట్లు అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు ప్రాధాన్యత ఇవ్వకండి. మీరు ప్రయాణాల్లో మీ గమ్యస్థానాన్ని చేరుకున్నాక అనారోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తే అది కుదుట పడే వరకు గదిలోనే విశ్రాంతి తీసుకోండి. ఆ పరిస్థితుల్లో ఇతర వ్యక్తులతో దగ్గరగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. మనకు సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, తుమ్ముల మాదిరిగానే కరోనా వైరస్ వచ్చిన వారి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి సూచనలు ఉన్నట్లు సొంతంగా టాబ్లెట్లను ఎంపిక చేసుకోకుండా డాక్టర్ను సంప్రదించడం మంచిది. బయట ప్రదేశాల ఆహారం తినకండి. ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలా మంది ఆహారాన్ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది ఎంత మాత్రం ప్రోత్సహించదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఆహార పదార్థం తయారైన చోట పరిశుభ్ర వాతావరణం ఉందో లేదో ఎంతమాత్రం తెలియదు. కరోనా వైరస్ వ్యాప్తిలో అపరిశుభ్రత కూడా కారణం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఈ వ్యాధికి పూర్తి అవగాహన తెచ్చుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీని ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు ఇంట్లో శుభ్రంగా వండిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ ప్రయాణాల్లో బయట ప్రదేశాల్లో తినాల్సి వస్తే పరిశుభ్రంగా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. అలాగే తినే ముందు మీ చేతులను తప్పకుండా కడగండి. ఈ వైరస్ లక్షణాలు జలుబు, దగ్గుతో మొదలై తీవ్ర జ్వరం వరకు వెళ్తుంది. ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కోవిడ్-19 కి ఇప్పటి వరకు మందు లేదు. అయితే వైరస్ సోకకుండా ఉండేందుకు ఎక్కువ మంది మాస్కులు వాడుతున్నారు. కానీ మాస్కులు వాడటం వల్ల ముక్కు, నోటి ద్వారా బాడీలోకి వైరస్ వెళ్ళకపోవచ్చు, కానీ కళ్ళ నుంచి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా చేతుల్ని శుభ్రంగా ఉంచుకుంటే కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. చేతుల్ని తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవటం ద్వారా కరోనాను అడ్డుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. కోవిడ్ వైరస్ చుట్టూ కొవ్వుతో ఉన్న పలుచటి పొర ఉంటుంది. సబ్బు నీళ్లకు ఆ పొరను తొలగించే లక్షణం ఉంది. అందువల్ల వైరస్ చచ్చిపోతుంది. ఎలా వ్యాపించవచ్చు? ప్రస్తుతం ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా పక్కవారికి వచ్చే ప్రమాదం ఉంది. వైరస్ సోకిన రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది. రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా అక్కడ ఉండే వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కరోనా వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? ప్రతి 1000 కరోనా వైరస్ కేసుల్లో 5 నుంచి 40 కేసుల్లో రోగి మరణించే ఆస్కారం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇంకొంచెం నిర్దిష్టంగా చెప్పాలంటే 1000 మందిలో 9 మంది అంటే దాదాపు 1% మంది బాధితులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. బాధితుల వయస్సు, లింగం, ఆరోగ్య స్థితి, వారు నివసించే ప్రాంతాల్లో ఉండే ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ లాంటి అంశాలపై కోవిడ్-19 మరణాల రేటు ఆధారపడి ఉంటుంది. మరణాల రేటును లెక్కగట్టడం చాలా కష్టం. ఏదైనా వైరస్ వ్యాపించినప్పుడు అది సోకిన ప్రతి ఒక్కరూ వైద్యులను సంప్రదించరు. అత్యధిక వైరస్ల విషయంలో ఇలాగే జరుగుతుంటుంది. వైరస్ సోకిన లక్షణాలు తక్కువ స్థాయిలో ఉంటే అత్యధికులు వైద్యులను సంప్రదించరు. అందువల్ల బాధితుల లెక్కింపుల్లో ఇలాంటి కేసులు అన్నీ పరిగణలోకి రాకపోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల్లో మరణాల రేటు ఒక్కో దేశంలో ఒక్కోలా కనిపిస్తుండడానికి ఇదో ప్రధాన కారణం. వైరస్ సోకిన లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిని గుర్తించడంలో కొన్ని దేశాలు మెరుగ్గా ఉండగా మరికొన్ని దేశాలు బాగా వెనుకబడి ఉన్నాయని ఇంపీరియల్ కాలేజ్ లండన్ జరిపిన ఓ పరిశోధనలో తేలింది. కేవలం అధికారికంగా నమోదైన కేసుల ప్రాతిపదికగానే లెక్కగట్టే మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరణాల రేటుకు మరో పార్శ్వం కూడా ఉంది. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోవడానికి లేదా దానివల్ల చనిపోవడానికి సమయం పడుతుంది. మరణాల రేటు లెక్కించే సమయానికి ప్రాణాలతో ఉన్న బాధిత వ్యక్తి తర్వాత చనిపోయే ఆస్కారం కూడా ఉంది. అదే జరిగితే మరణాల రేటును తక్కువగా లెక్కగట్టినట్లు అవుతుంది. ఇలాంటి ప్రతి అంశానికి సంబంధించిన ఆధారాలను పరిగణలోకి తీసుకుని శాస్త్రవేత్తలు మరణాల రేటును అంచనా వేస్తారు. నిర్దిష్టమైన చిన్న గ్రూపులపై అధ్యయనం జరిపి వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్న కేసుల నిష్పత్తిని అంచనా వేస్తారు. ఇలాంటి గ్రూపులపై గట్టి పర్యవేక్షణ ఉంటుంది. వివిధ దేశాలు చైనా నుంచి విమానాల్లో స్వదేశాలకు తీసుకొచ్చిన కరోనా వైరస్ బాధితులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే చైనాలోని ఉబే రాష్ట్రం డేటాను మాత్రమే చూస్తే మరణాల రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. చైనాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హుబేలో మరణాల రేటు బాగా ఎక్కువగా ఉంది. హుబే రాజధాని వుహాన్లోనే వైరస్ తొలుత బయటపడింది. మరణాల రేటు లెక్కింపులో హుబేకు మాత్రం పరిమితం కారు. ఇలా అన్ని రకాల ఆధారాలను బట్టి శాస్త్రవేత్తలు మరణాల రేటు ఎంత వ్యవధిలో ఉండొచ్చో చెబుతారు. అలాగే ప్రస్తుతం ఇది ఎంత ఉందనే దానిపై నిర్దిష్టమైన అంచనాలు అందిస్తారు. ఎన్ని లెక్కలు వేసినా అందరికి వర్తించే ఏకైక మరణాల రేటు ఏదీ లేదు. ఎందుకంటే వైరస్ అందరిపైన ఒకే విధంగా ప్రభావం చూపటం లేదు. విన్నారు కదా శ్రోతలు, కరోనా వైరస్ గురించి తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండండి.
విజ్ఞానగనికి స్వాగతం. గతవారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న, 1 కిలో జీవన ఎరువును 1 ఎకరానికి గాను ఎన్ని లీటర్ల నీళ్లలో కలపాలి? ఏ 10 నుంచి 15 లీటర్లు, బి 20 నుంచి 25 లీటర్లు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 10 నుంచి 15 లీటర్లు. గతవారం 2వ ప్రశ్న, పుష్పజాతి పంటల్లో ఏ జీవన ఎరువుని వాడాలి? ఏ అజిటోబాక్టర్, బి రైజోబియం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి రైజోబియం. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు వి నాగేశ్వరరావు, నర్సాపురం, కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య, సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం, ప్రభాకర్, హన్మకొండ, జిఎస్ దేవి, జోగిపేట్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సమాధానం పంపినవారు వెంకట్, చింతపల్లి. కేవలం 2వ ప్రశ్నకు మాత్రమే సమాధానం పంపినవారు శ్యామల, ప్రభాకర్, నారాయణకెరే, బెంగళూరు, మాడిగట్ల, పురుషోత్తం, రంగారెడ్డి. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, పసుపు రంగు మెరుగుపరచడానికి ఏ పద్ధతిని పాటించాలి? ఏ శుభ్రపరచడం, బి పాలిషింగ్. ప్రశ్న మరోసారి, పసుపు రంగు మెరుగుపరచడానికి ఏ పద్ధతి పాటించాలి? ఏ శుభ్రపరచడం, బి పాలిషింగ్. ఈ వారం 2వ ప్రశ్న, పసుపు పంటల్లో తెగుళ్ల వలన ఎంత శాతం దిగుబడి తగ్గుతుంది? ఏ 20 నుంచి 25 శాతం, బి 50 నుంచి 60 శాతం. ప్రశ్న మరోసారి, పసుపు పంటల్లో తెగుళ్ల వలన ఎంత శాతం దిగుబడి తగ్గుతుంది? ఏ 20 నుంచి 25 శాతం, బి 50 నుంచి 60 శాతం. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనకబుర్లలో విజేతులుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేనకబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేనకబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేనుకబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.